ఆ సుందరీమణి మీద ఆయనకి మనస్సు వ్యామోహం కలిగింది. అదే కాలప్రభావం అంటారు, భగవత్ సంకల్పం. ఎప్పుడు ఎవరి ద్వారా ఏ రకమైన కార్యక్రమం జరిపిస్తాడో ఆయనకే తెలియదు. ఆ చేపల వాసన చూస్తే మానవుడు రాడు.
బలసు చేపల కంపు బలియు చేపల కంపు పొలుసు కంపు కలుగు కన్యక చూడగా కామమిట్లు పడవెనో పడవెనో కానియాముని పొంగవునకు.
బాగా భయంకరమైన చేపల పులుసు కంపుతో ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తిని చూస్తే ఆయనకి మనస్సులో ఎలా వికారం కలిగిందో కలిగింది. ఓ సుందరీమణి, నేను నిన్ను చేపడతాను, వివాహం చేసుకొని చేయిపుచ్చుకున్నట్ట వణికిపోయింది ఆవిడ. ఇదేంటండి, పరమదౌభాగ్యరపు కంపెక్కడా, బెస్తవాళ్ల కూతుర్ని నేనెక్కడా, మహాతపస్యాలులైన మీరెక్కడా? అసహ్యంగా ఉంటుంది. ఎక్కడన్నా విన్నా బాగుండదు, నువ్వు సంయమీంద్రుడివి అంచేత వదిలిపెట్టేయండి. అందులో తండ్రి తోటి పెట్టనని వణికిపోతూ కొంచెం నత్త చెప్పడానికి ప్రయత్నించిందట. లేదు సుందరి, ఇంతో పూర్వం ఎంతమంది స్త్రీలను చూడలేదు, రంభాది అప్సరసలను చూశాను, జగత్తంతా తిరిగా కఠోర దీక్షతో వేల సంవత్సరాలు తపస్సు చేశాను. ఆ సమయంలో తపోదీక్షలో నుంచి భ్రష్టం చేయడం కోసం ఇంద్రుడు నిరంతరం అప్సరసలు వంపాడు. ఆ సుందరీమణులు చూసి కూడా హృదయం చలించలేదు, ఇప్పుడు నిన్ను చూసి చలించింది. అంచేత లోకానికి ఏదో శుభం జరగబోతోంది. అదేదో కాదు, జగత్తుకి కార్యకారణ సంబంధాన్ని కలిగించే బాధరాయణుడు, ఒక మహానుభావుడు విష్ణువే పుట్టబోతున్నాడు. అందుకే నా మనస్సులో ఈ వికారం కలిగింది. మారు మాట్లాడకుండా నా కోరిక కాదనకు తీర్చన్నట్ట. మీరు అలాగే అంటారు, రేపు పొద్దున్న మా నాన్నగారికి తెలిస్తే ఎంత అవమానం అండి అదిట. మూడో గంటాడికి తెలియదు, నీ కన్యాత్వం చెడకుండా నీకు వరం ఇస్తున్నాను, నువ్వు కుమారుడి కన్నా నువ్వు కన్యగానే ఉంటావు అన్నట్ట. మా తండ్రికి తెలియకపోవచ్చు, అది అవ్వకపోవచ్చు, కానీ నా శరీరం దిక్కుమాలిన వాసన కదండి అందుట. ఈయే నీ దగ్గర నుంచి దిక్కుమాల వాసన ఎక్కడ వస్తుంది? ఉషు అన్నాడు ఆయన. అనగానే 8 మైళ్ళు చేపల వాసన వచ్చి ఆవిడ శరీరం కాస్త, 8 మైళ్ళు సుగంధ ద్రవ్యాల వాసన. అంబికావారి వీధిలోకి వెడితే ఏ వాసన వస్తుందో వాసన రావడం మొదలెట్టిందిట. ఏకంగా అంత సువాసన ఇచ్చేసాడు. యోజనగంధి అని పేరు వచ్చింది అప్పటి నుంచి, మత్స్యగంధి కాస్త. ఏం అదృష్టం అవుతుంది, టక 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 సువాసన శరీరం నుంచి పెర్ఫ్యూమ్ సువాసన వచ్చేసిందిట. ఇది బాగానే ఉంది. ఇది మా తండ్రికి తెలిస్తే ఎలాగా అంది. మీ తండ్రికే కదా, అసలు లోకానికే తెలియదు. నాకు పుట్టే కొడుకు ఒక మహానుభావుడై జగత్తుని తరింపజేసేవాడని మీరు అంటున్నారు కాబట్టి కనడానికి ఒప్పుకుంటున్నాను, బాగానే ఉంది. కానీ పగటిపూట ఎలాగండి అందట. ఇది పగలేమిటి అన్నాడు ఉష్ణాను. కానీ మొత్తం మాయం మంచు వచ్చి పడిపోయిందిట. ప్రపంచమంతా కటిక చీకటి ఆవరించింది, మంచు మంచు మంచుతో ఆవరించి పడిపోయింది. అకాలంలో రాత్రి అయిపోయింది అనమాట. దానివల్ల అలా చీకటి ఏర్పాటు చేశాడు ఆయన తన తపస్సును వినియోగించి. ఆవిడ ఏమడిగితే దానికి, కన్యాత్వం చెడదు, నువ్వు మళ్ళీ కన్యగానే ఉంటావు, పుట్టే కొడుకు జగత్తుకే ఉపయోగపడేటటువంటి ఒక మహానుభావుడు అవుతాడు, ఇవన్నీ ఒక ఎత్తు, ఇది పగలు కాదు రాత్రి, నీ శరీరపు చేపల కంపు పోయింది, ఇవన్నీ చేసేసానన్నాడు ఆయన. ఇంకా కాదనలేకపోయింది ఆయన. ఆ యమునా నది మధ్యలో ఒక దివ్యమైన మందిరం కూడా నిర్మించేసట పడవ మీదే. ఆ మందిరంలో ఆమెను చేపట్టి క్రీడించాడు ఆయన. సజ్జోగర్భం అంటారు, తక్షణమే గర్భం ధరించి నిమిషాలలో అంత కుమారుణ్ణి కన్నది ఆవిడ. అదిగో ఆ కుమారుడు పుట్టి పుట్టడంతో దండం కమండలం యజ్ఞోపవీతం వీటితో పుట్టాడు, జింక చర్మాలతో. ఆయనే వేదవ్యాస మహర్షి. వ్యాసో నారాయణో హరిహి, శ్రీమన్నారాయణుడు తన అంశతో ఆ వేదవ్యాసుని రూపంలో పుట్టాడు. పరాశరుడికి కుమారుడై పుట్టాడు. తండ్రి అతను పుట్టగానే దీవించి మాట కూడా మాట్లాడకుండా, ద్వీపంలో పుట్టావు కాబట్టి ద్వైపాయనుడివి, నల్లగా ఉంటావు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడివి, జగత్తులో నీ అంత గొప్ప సంహితలు రాసేవాడు, పురాణాలు రాసేవాడు ఎవరు ఉండరు కాబట్టి నువ్వు వ్యాసుడివి, విష్ణు స్వరూపుడు కాబట్టి నారాయణుడివి, ఇలా నామాలు పెట్టేసి అదృశ్యమైపోయాడు పరాశరుడు. యమునలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వెళ్ళిపోయాడు. మాయ చీకటంతా పటాపంచలైపోయింది. ఆ వ్యాసుడు తల్లికి నమస్కారం చేశాడు. అమ్మా, నీవు శాపవశాత్తు భూలోకానికి వచ్చిన ఒక దివ్య స్వరూపానివి, ఆ స్వరూపం ఏమిటి ఇప్పుడు నేను చెప్పడం కుదరదు, చెప్పకూడదు. భవిష్యత్తులో ఎప్పుడు నీవు పిలిస్తే అప్పుడు నేను వస్తాను, నువ్వు కుమార అంటే చాలు, తక్షణం ప్రత్యక్షం అవుతాను, ఆ వరం నీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను అని తల్లికి దండం పెట్టి ఆన్ ది స్పాట్ ఆ దండకమండలాలతో మాయమైపోయి బదరీ వనానికి వెళ్ళిపోయాడట. ఎటువంటిది ఆ బదరికా వనం అంటే, హిమాలయ పర్వత ప్రాంగణం, గంగానది భూమికి దిగి వచ్చిన చోటు, తపస్సంత కఠోర దీక్షతో మహానుభావులు చేసే దివ్యక్షేత్రం. ఈ భూమండలంలో వేలాది మంది ఋషులు అదృశ్య రూపంతో తిరిగే క్షేత్రం, దేవతలు తిరిగే భూమి, అటువంటి దివ్య భూమికి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు ఆయన. నిడుద పెండెరి గుంపు జడగట్ట సగరు ముమ్మను మంటు తపముగై కొనిన చోటు జరట కచ్చపకులే చెరు వెన్నుగా నరా జగతికి మిన్నే రుదిగిన చోటు పుచ్చడీకతనోబు పోబెట్టి గిరిగల్యపతి గొల్వ ఆయాసపడిన చోటు అలరాచరాచవాడలి కాక్షు కనువెచ్చ కరిగిన అల కనికరపు చోటు తపసి ఇల్లాండ్ర చెలువోంబు తలచి తలచి మున్ను ముచ్చిచ్చును విరాళి కొన్న చోటు కనుపొప్పులు వెల్పు పడవాళ్ళు కన్న చోటు చేరి వ్యాసుండు తపమును చేయుచుండే. ఒకప్పుడు అత్యద్భుతమైన తన జడలు పెరిగిపోతూ ఉండగా ఆ జడలు పట్టించుకోకుండా వేల సంవత్సరాలు గంగా నదిని భూలోకానికి దింపడం కోసం సగరుడి యొక్క మునిమనువుడు భగీరథుడు కఠోర దీక్షతో తపస్సు చేసిన దివ్యక్షేత్రం అక్కడే ఉంది. భగీరథ తపస్సు అక్కడే జరిగింది. పైనుంచి కిందకి దబ్బ 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 శివుడి శిరస్సు మీద నుంచి కిందకి కారిన గంగా పర్వతాన్ని చీల్చి అట్టడుగన పాతాళంలో భూమండలాన్ని మోస్తున్న ఆ తావేలుందిగా ఆది కూర్మ స్వరూపం, ఆ కూర్మం వీపు కనబడేలాగా భూమికి దిగి వచ్చిందట. ఇక్కడే ఆ ప్రదేశం, ఇక్కడే శివుడు తపస్సు చెయ్యడానికి సిద్ధపడ్డాడు. శివుడు నా భర్త కావాలి అనే ఉద్దేశ్యంతో తన శరీరం కృశించిపోతున్నా, జడలు కడుతున్నా, ఆకులు కూడా తినడం మాని అపర్ణ అనే పేరు పొంది జగన్మాత పార్వతీదేవి శివుణ్ణి భర్తనిగా పొందడం కోసం తపస్సు చేసిన దివ్య ప్రదేశం అక్కడే ఉంది. శివపార్వతుల కళ్యాణం జరగడానికి శివుడి మీద పుష్ప బాణం వేసి వెంటనే శివుడు మూడవ కన్ను తెరవగా ఆ కంటి మంటలలో భస్మమైపోయాడు తొంటరి అయిన మన్మథుడు. అలా మన్మథుడు భస్మమై పిడికెడు బూడిదైన ప్రదేశము ఇక్కడే ఉంది. పూర్వం వేలాది సంవత్సరాలు సప్త ఋషులు ఇక్కడే అగ్నిహోత్రాన్ని విరేల్చి యజ్ఞం చేశారు. అగ్నిహోత్రంలో యజ్ఞం చేస్తున్నప్పుడు ద్రవ్యం వేస్తున్నారట సప్త ఋషులు. సప్త ఋషులకి పక్కనే భార్యలు ఉన్నారు. ఒక్క వశిష్ఠుడి భార్య అరుంధతిని తప్ప తక్కిన ఆరుగురు ఋషుల యొక్క భార్యల్ని చూచి వ్యామోహం చెంది ఆ భార్యల్ని పొందాలని ప్రయత్నం చేశాడు అగ్నిహోత్రుడు. అదిగో అగ్నిహోత్రుడు కూడా కామం పొందిన ప్రదేశం ఇది. అప్పుడు అగ్నిహోత్రుడి భార్య స్వాహాదేవి సప్త ఋషుల భార్యల జోలికెడితే తన భర్త అగ్నిహోత్రుడు కూడా అగ్నిలో మాడి వసిపోతాడనే భయంతో ఒక్క అరుంధతి రూపం తక్కినటువంటి ఆరుగురు ఋషుల యొక్క భార్యల రూపాలు తానే ధరించి తన భర్తకి సంతోషం కలగజేసింది. అది అగ్నిహోత్రుడి భార్య ధరించిందని తెలియని సప్త ఋషుల భార్యలు తాము ఎప్పుడూ అగ్నిహోత్రుడిని చూడలేదు, అయినా సరే అగ్నిహోత్రుడి పక్కన తాము ఎలా ఉన్నామో అనుకున్నారట. ఇది తెలిసిన ఋషులు మా భార్యలు పతివ్రతల కార్యమో అగ్నిహోత్రుడితో తిరుగుతున్నారనుకుని భార్యల్ని విడిచిపెట్టేశారు. విడిచిపెడితే వాళ్ళు ఏడుస్తూ అడవుల్లో తిరిగారు. అలా తిరుగుతూ ఒక రెల్లుగడ్డి దగ్గరకు వచ్చారు. ఆ రెల్లుగడ్డిలో శివుడి యొక్క వీర్యం కుమారస్వామిగా పుట్టింది. శరవణభవుడు అన్నారు. ఆ శరవణభవుడైన కుమారస్వామికి ఆరుగురు భార్యలు కృత్తికలనే పేరుతో పాలిచ్చారు. పాలివ్వగానే వాళ్ళ మీద ఉండే అపోహలు ఋషులకి తొలగి మా భార్యలు పతివ్రతలే, ఆ ఆరుగురి రూపంలో ఉన్నది అగ్నిహోత్రుడి భార్య సాహాదేవే, కావాలని తన భర్తకి అపకారం జరగకుండా ఉండడం కోసం ఆరోపణలతో క్రీడించింది అని కనిపెట్టి వాళ్ళు తమ భార్యలను తిరిగి చేరదీశారు. ఆనాడు ఆరుగురు యొక్క ముఖాలతో ఆరుగురు భార్యల దగ్గర పాలు తాగాట కుమారస్వామి. సప్త ఋషులలో ఆరుగురు ఋషుల భార్యల దగ్గర ఒకేసారి పాలు తాగాడు ఆరు ముఖాలతో. అప్పటి నుంచి షణ్ముఖుడయ్యాడు ఆయన. అదిగో ఆ ప్రదేశము కూడా ఇదే. అవన్నీ చూచి సంతోషించి వేదవ్యాస మహర్షి ఆ దివ్య ప్రదేశంలో కఠోర దీక్షతో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. లెక్క లేకుండా కలగా పులగంగా ఉన్న వేదాలన్నిటినీ కూడా వేదవ్యాసుడు విభజించాడు. విభజ్య వేదాంశ్చతుర శిష్యానధ్యాపయత్పురా, వేదాలన్నీ నాలుగుగా విభజించాట. అంత పూర్వం కలగోరగంపగా కలిసిపోయి ఉండేది. ఎక్కడ మొదలెట్టాలో ఎక్కడ ఆపాలో తెలిసేది కాదు. అందుకని వాటిని ఒక ఆర్డర్లో పెట్టి నాలుగుగా విభజించాడు. అందుకే వేదాలు విభజించాడు గనక ఆ పుణ్యాత్ముణ్ణి వేదవ్యాసుడు అన్నారు. శిష్యులకు అధ్యాపన చేశాడు, చక్కగా చెప్పాడు ఆ వేదాలు. ఆపై అక్కడితో ఆగక పురాణాలు రాశాడు, సంహితలు రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు. ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వస్తే ఆ కష్టానికి ఆదుకోవడానికి సిద్ధంగా ఉండేవాడు. క్రమంగా ఇక్కడ ఈ సత్యవతీదేవి ఏం చేసిందిట, ఈ అచ్చోద మానసకన్య ఈ పల్లెలోనే ఉంటూ వ్యాసుని కన్నట్టుగా రెండో గంట తెలియదుగా మరి అక్కడే తండ్రికి సాయం చేస్తూ పడవలు దాటిస్తూ ఉండేది. చాలా కాలం తర్వాత, వ్యాసుడు పుట్టిన చాలా కాలం తర్వాత, చంద్రవంశంలో మహానుభావుడైన శంతన మహారాజు గారు అక్కడికి వచ్చాడు. ఈ శంతనుడు సామాన్యుడు కాదు, ఈయన కూడా మహాభీషుడని పేరు కలిగిన ఒకనొక గొప్ప మహారాజు. బ్రహ్మలోకానికి వెళ్ళాట తన దివ్యశక్తితో, అతడు తన తపశ్శక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిన వాడే. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రహ్మ దగ్గర చాలా కాలం ఉన్నాడు. ఒకనాడు గంగాదేవి బ్రహ్మగారి దర్శనానికి వచ్చింది. బ్రహ్మ దర్శనానికి గంగ రాగానే సమయానికి పెద్ద గాలి వేసింది. ఆవిడ కట్టుకున్న చీర పైకి లేచిపోవడంతో అందరూ సిగ్గుపడి పక్కకి తలకాయలు తిప్పుకున్నారట. బ్రహ్మలోకంలో బ్రహ్మగారు ఎదురుగుండానే సాభిలాషుడై మహాభీషుడు చూశాయట. ఆయన కాముకుడయ్యాడు. దాంతో బ్రహ్మ ఆగ్రహించాడు. గంగ కూడా తన చూపుని ప్రసరింపజేసింది. దానితో బ్రహ్మకి మండి, ఇది బ్రహ్మలోకం ఉచ్చనీచాలు మరిచి మీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, మీరు కాముకులయ్యారు, ఇది క్షుద్రమైన మానవ లక్షణం, ఈ క్షుద్ర లక్షణానికి గురయ్యారు కాబట్టి ఇద్దరు భూలోకంలోకి పండి, మీరిద్దరూ కూడా భూలోకంలో తాత్కాలిక భార్యాభర్తలై కొన్ని కష్టసుఖాలు అనుభవించండి పండి అన్నాడు. అందుకే ఆ మహాభీషుడు అనేవాడు శంతన మహారాజుగా పుట్టాడు చంద్రవంశంలో. గంగానది కూడా భూలోకంలో ఒక స్త్రీ రూపం ధరించి గంగ ఒడ్డును తిరుగుతూ ఉండేది. ఇలా ఉండగా ఈ శంతన మహారాజు గారు భూలోకంలో బ్రహ్మవశ శాపవశాత్తు పుట్టినటువంటి ఆయన గంగానదీ తీరానికి వచ్చాట. వచ్చి అందమైన ఈ స్త్రీని చూసి ఎవరు ఏమిటని అడిగితే ఆవిడ ఎవరో చెప్పలా, నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు గంగని. నిన్ను వివాహం చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఒక్క నియమం ఉంది, ఆవిడకి తెలుసుగా మరి శాపవశాత్తు కొంతకాలమే అతనికి భారీగా ఉండాలి, అందుకని నేను ఏ పని చేసినా నువ్వు అడ్డం కొట్టకూడదు, ఏనాడు నేను చేస్తున్న పనికి నీ అడ్డం వస్తావో ఆనాడే నిన్ను వదిలిపోతానందట. ఓకే శాంక్షన్ అన్నాడు. ఇద్దరు బాండులు రాసుకున్నారు, మానసికమైన బాండులు. ఆ తర్వాత ఆ గంగ శంత నుండి వరించి వచ్చింది. వారికి ఒక కొడుకు పుట్టాడు. పుట్టి పుట్టగానే ఈ కొడుకుని తీసుకెళ్లి గంగలో బారేసిందిట. దీని వెనకాతలు కూడా రింగులు రింగులు తిరిగే సినిమా ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది. భూలోకంలో వశిష్ఠుడు అని ఒక గొప్ప మహర్షి ఉన్నాడు. ఆ వశిష్ఠ మహర్షికి హోమధేను ఉందనే విషయం మనం ఎరుకు చెప్పుకున్నాం రఘుమహారాజు గారి కథలో. నందినీధేను అంటారు దానిని. ఆ నందిని పాలు తాగిన వాడికి మరణం ఉండదు, ముసలితనం ఉండదు. వసువులని 800 ఉన్నారు. దేవతలలో ఒక జాతి వారు అష్టవసువులు అంటారు వారిని. ఆ అష్టవసువులలో ఆఖరి వసువు యొక్క భార్యకి భూలోకంలో ఒక మహారాజు గారి కూతురుతో స్నేహం ఉందిట. అందుకని ఆ మహారాజు గారి కూతురుతో తిరుగుతూ ఉండేది. ఆ మహారాజు కూతురు ఎదుట, అమ్మా నువ్వు వసువి, దేవతల యొక్క భార్యవి, నీకు జరామరణాలు ఉండవు, నేను ముసల్దాన్ని, రేపు చచ్చిపోతే మన స్నేహం పాడైపోతుంది కదా అని కొంచెం బాధపడిందిట. అలా బాధపడితే అది చూసి ఈ వసువు భార్య తన భర్తతో అంది, ఏమండి నాకు భూలోకంలో ఒక రాజుగారి కూతురుతో స్నేహం అయ్యింది, ముసలితనం వచ్చి చచ్చిపోతానేమో అని ఆవిడ బాధపడుతోంది. అమృతం ఏదో రకంగా పట్టుకొచ్చి నా స్నేహితురాలకు ఇవ్వకూడదా, ఇస్తే జరామరణాలు ఉండవు కదా అందిట. వెర్రిదాన అమృతం ఇవ్వాలంటే ఇంద్రుడు చావుగొట్టి చెవులు మోస్తాడు, వజ్రం పెట్టుడు కొట్టాడంటే మనం ఉండం, మేము ఇంద్రుడి యొక్క గులాములం, సలాం చేసుకుంటూ తిరగవలసిన వాళ్ళం. కానీ భూలోకంలో వశిష్ఠుడని ఒక ఋషి ఉన్నాడు, ఆయన దగ్గర కామధేనువు కూతురు నందినీధేనువు ఉంది. ఈ నందిని పాలు గనక పట్టుకొచ్చిస్తే ఆ పాలు తాగిన వాడికి కూడా జరామరణాలు ఉండవు యుగాంతం వరకు. ఆ రకంగా నీ స్నేహితురాలు సుఖంగా ఉండొచ్చు. అయితే వశిష్ఠుడు ఆ పాలు ఎవరికి ఇవ్వడు అన్నట్ట. వశిష్ఠుడు ఇవ్వకపోతే ఏంటండి, మనం రహస్యంగా ఆయన లేనప్పుడు తెచ్చేసుకుందామంటే నా స్నేహితురాలు కంటే ఎక్కువ అందిట. పెళ్ళం మాట కాదని లేపాడు. ఒక్కొక్కప్పుడు మరి మొహమాటం అది రిక్షాలో పెడుతున్నప్పుడు హఠాత్తుగా కూల్ డ్రింక్ ఇప్పించండి అంటే ఆ మాత్రం కూల్ డ్రింక్ కూడా ఇప్పించలేను, మొగుడు మొగుడా అన్నారు. ఈవిడ ఏకంగా కూల్ డ్రింక్ కాదు, ఏకంగా ఫౌల్ డ్రింకే, మోసం చేసేసి పట్టుకుపోదాం అనుకుందిట ఈ ఆవుని. సరే ఈ పని ఒక్కడూ చేయలేడు కదా, అందుకని తన అన్నల్ని అందరినీ వెంట పెట్టుకుని భార్యాసమేతుడే బయలుదేరాడు. వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఈ ఆవుని మోసంతో ఎత్తుకొచ్చేసేట. వశిష్ఠుడు తర్వాత తెలిసింది, ఓరి మూర్ఖుడా, సోదర సమేతుడవై నా నందినీధేను ఎత్తుకుపోతావా, మీరంతా మానవ లోకంలో మానవులై పుట్టి జరామరణాలు అనుభవించి పెళ్ళి పెటాకులు లేక ఏడవండి అన్నాడు. వెంటనే ఈ వసువులు వచ్చి కాళ్ళ మీద పడిపోయారట. క్షమించండి, మా పెళ్ళం మాట విన్నాను అని ఆఖరి ఆయన. మేము మానవులమై అనుభవించలేము, అందులో పెళ్ళాలకు దూరం అయ్యి అంటే ఆయన జాలిపడి, ఏడుగురు తప్పు లేదు, ఎనిమిదో వాడే భార్య మాట విని ఆవులు ఎత్తుకెళ్ళాడు, తక్కిన వాళ్ళు ఊరికే కూడా ఫాలో అయ్యారు. కాబట్టి పుట్టి పుట్టగానే వాళ్ళు శాప విముక్తి పొందుతారు. తక్కిన వాళ్ళలో ఆఖరాడు శాశ్వతంగా ఎక్కువ కాలం ఉండిపోయి కష్టాలు సుఖాలు అవమానాలు అనుభవిస్తూ నీచుల దగ్గర కొలువు చేసి రాజ్యార్హత లేక అలమటిస్తాడు. అయినా నా శాపం అతనికి కష్టాలిచ్చినా ధర్మాత్ముడనే పేరు తెచ్చుకుని పరమ ధర్మ మర్మజ్ఞుడై శరీరం విడిచిపెట్టాక శాశ్వతంగా మళ్ళీ వసు అయిపోతాడు అని ఆయన శాపాన్ని మార్పు చేశాడు. ఆ వశిష్ఠుని శాపం విన్న ఈ వసువులు గంగ దగ్గరకు వచ్చారు. అమ్మా గంగ, ఏడుగురు వెంటనే శాప విముక్తి పొందాలి, ఆఖరాడు మాత్రం భూలోకంలో ఎక్కువ కాలం ఉండక తప్పదు ఆ వశిష్ఠ శాపం వల్ల. మేము నిన్ను తల్లిగా చేసుకుంటాం, నువ్వు శంత నుండి శాపవశాత్తు భూలోకంలో పుట్టిన శంత నుండి పెళ్లి చేసుకో, మేము నీ కడుపున పుడతాం, పుట్టి పుట్టగానే తీసుకెళ్ళి మమ్మల్ని గంగలో వారి వెంటనే శాప విముక్తి పొంది వసూలం అయిపోతాం అన్నారట. అందుకని శంత నుండి పెళ్లి చేసుకున్న వెంటనే గంగకి ఆ మొదటి వసువు కొడుకుగా పుట్టాడు. ఈ కొడుకుని తీసుకెళ్లి గంగలో వారేసింది, వెంటనే వాడు శాప విముక్తి పొంది వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియదుగా మరి శంత నుండికి కొత్త కొత్తలాడిపోయింది. పెళ్ళైన వెంటనే ఆ బంగారంలాగా మెరిసిపోతున్న కొడుకుని తీసుకుపోయి నదిలో వేసింది, ఇదేం తల్లిరా బాబు అని. కానీ ఏమన్నా అంటే కాంట్రాక్ట్ ఇక్కడ వదిలేస్తానంది, వ్యతిరేకంగా చెబితే చచ్చినట్టు నోరు మూసుకుని అలాగే పడ్డాట. మళ్ళీ కొంతకాలానికి రెండో కొడుకు పుట్టాడు, వాణ్ణి తీసుకెళ్ళి నదిలో పారేసిందిట, అలాగే ఏడ్చట. ఏడేళ్ళు అలాగే ఏడుగురు కొడుకుల్లో ఆవిడ గంగపాలు చేసినా ఊరుకున్నాడు, ఏం చేస్తాడు, శాప ప్రభావం అది. 8వ గర్భం ధరించి ఈసారి ఆఖరి వాణ్ణి కన్నది. కనగానే అప్పుడు కూడా ఈ పిల్లాన్ని తీసుకుని బయలుదేరింది ఈవిడ. వెంటనే ఆగు దుష్టురాలు అన్నారట. ఓసి పాపి, ఎంత దుర్మార్గురాలు వేనేవు, కన్న బిడ్డల్ని పులి కూడా తినలేదు, ఎంతో కళ్ళు మూసుకుపోతే తప్ప. దుష్టురాల, బిడ్డల్ని చంపే గొడ్రాలకి నీకు పెద్ద తేడా ఏముంది, క్షుద్రురాలివి, ఆగు అని రాక్షసి అన్నాడు, దుర్మార్గురాలు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, తెగతిట్టి పారేశాడు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. మహారాజా, మన కాంట్రాక్ట్ ప్రకారంగా ఈ కాంట్రాక్ట్ పెళ్లి రద్దు ఈ రోజు నుంచి, నీకు మీవే నాకు నేనే అందిట. హరే ఎంత పని చేశాను అన్నాడు. ఆవిడ వదులు ఉండలేడు. అప్పుడు ఆవిడ అంది, ఈ శాప కథ అంతా చెప్పి వీళ్ళు వసూలు, ఈ ఆఖరాడు శాపవశాత్తు భూలోకంలో చాలా కాలం ఉంటాడు అని చేత నేను వీడిని తీసుకెళ్ళి పెంచి యువకుణ్ణి చేసి నీకు అప్పచెబుతానందిట. హా గంగా అని ఏడ్చాడు ఆయన. వెళ్ళిపోక తప్పదా, తప్పదు, ఇక అయిపోయింది మనకు బంధం. ఎవరికి ఎంతకాలం బంధం? ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుకటాట అందిట. వదిలిపోవడానికి అదో వంక మరి. ఈ పిల్లాన్ని పెంచి అప్పగిస్తానందిట. ఈ పిల్లాన్ని తీసుకుని బయలుదేరింది. బయలుదేరి 12 ఏళ్ళు వచ్చేదాకా ఈ కుర్రాన్ని అత్యద్భుతంగా పెంచింది. పరశురాముడి దగ్గర చదువుకున్నాడు ఆ భీష్ముడు. పరశురాముడు అంటే ఎటువంటి వాడు? 21 పర్యాయాలు క్షత్రియ సంహారం చేసిన వాడి దగ్గరికి వెళ్ళి అమాంతంగా, ఎవరిదన్నా తల పగిలిందా, కొబ్బరికాయ పగిలిందండి, అది ఇది కాదు, పొడగ పగిలిందా, ఏం పొగులుతుందో తిరిగిట్లే. ఈ మధ్య సునామీలు వచ్చాక సరే ఏం చేస్తాం, కాలప్రభావం అండి. వాసుదేవ హరి వాసుదేవ. సరే పాపం ఈ భీష్ముడు పరశురాముడి దగ్గర అటువంటి వాడి దగ్గర చదువుకున్నాడు, ఆయన్ని మెప్పించాడు, మహావీరుడయ్యాడు, అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరాడు. గంగానది దగ్గర ఉన్నాడు. ఒకనాడు శంతన మహారాజు గారు అక్కడికి వచ్చేట. వచ్చి చూడగానే గంగానది చిక్కిపోయి కనపడుతోంది. రోజు గంగ దగ్గరకు వచ్చి ఏడ్చేవట, హే గంగే జలదాగమే, ఓ గంగ ఇలా అయిపోయావేమిటి, నా విరహంతో చిక్కిపోయావా అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆయన వచ్చేసరికి గంగానది సన్నగా ప్రవహిస్తుందిట, తమ్మిలేరులా ప్రవహిస్తుంది అన్నమాట. పాపం ఏంటి మంచి కరటాలతో వేగంగా ప్రవహించవలసిన గంగలు అయిపోయింది, నిజంగా నా మీద వ్యామోహంతో చిక్కిపోయిందేమో అనుకుని నడిపించాడు. గంగానదికి ఈ వ్యామోహాలు ఎక్కడ ఏడుస్తాయి? ఎంతమందిని చూసింది మనలాంటి వాళ్ళు, ఎంతమంది పుట్టారు, ఎంతమంది పోయారు. నిర్వికారం, ఓ మహాత్స్వరూపం, అది శక్తిస్వరూపం. శాపవశాత్తు తాత్కాలికంగా బంధం అంతే ఆవిడకి. అయినా ఈయన అలా అనుకుని గంగా ఏమిటిది అని అడుగుదాం అనుకునే సమయానికి అక్కడ ఒక తమాషా చూసేట. గంగానది ప్రవహించే చోట ఒక కుర్రాడు బాణాలతో గంగని ఇలా కొట్టాడు. అది బ్రిడ్జి కట్టినట్టున్నాడు, వాన ఆనకట్ట వారధి కట్టినట్టు కట్టేశాడు. ఈ బాణాలలోంచి నీరు బయటికి రాలేక పక్క నుంచి కొద్దిగా వెడుతూ ఉన్న కారణం చేత గంగ సన్నగా ఉంది. ఏకంగా గంగానదిని బాణాలతో బంధించగలిగాడంటే వీడేవాడండి, ఇంత వీరుడు, ఇంత అందంగా ఉన్నాడు బంగారంగా అనుకునేసరికి అప్పుడు గంగ ప్రత్యక్షమై, మహారాజా వీడే నీ కుమారుడు, దేవవ్రతుడు నేను పెట్టిన పేరు. ఈ దేవవ్రతుడు 12 ఏళ్ళు పెరిగాడు, పరశురాముని వల్ల విద్యలు పొందాడు, సమస్త పురాణేతిహాసాలు చదువుకున్నాడు, వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు, విశిష్ఠుడి ఇతడు, చాలా గొప్పవాడు. నీ కొడుకు నీకు అప్పగించడంతో నీకు నాకు బంధం తీరిపోయింది అని మాయమైపోయి ఆ కొడుకుని చేతిలో పెట్టిందిట. అంత ఆనందపడిపోయాడు. పోతే పోయింది పెళ్ళాం, నా వంశానికి ఒక బంగారపు కళ్యాణం దొరికిందనుకుని ఈ పిల్లాన్ని తీసుకొచ్చి యువరాజు పట్టాభిషేకం చేసేసి పొంగిపోయాడు దేవవ్రతుని చూసుకుని. యువరాజు వచ్చాక ఇంకా రాజ్యభారం పెద్దగా పట్టించుకోకుండా కొడుకు మీద తోసేసి హాయిగా వేటలకి షికార్లకి తిరగడం మొదలెట్టాట. ఈయన మంచి రథం తీసుకుని, ఏసీ కారు తీసుకొని అలా వచ్చిన ఈయన మళ్ళీ యమునా నదీ తీరానికి వచ్చాడు. యమునా దగ్గరకు వచ్చాక అవతల ఒడ్డుకి షికారికి వెళ్ళాలనిపించింది. పడవ దాటించడం కోసం చూస్తే అక్కడ మళ్ళీ మన దాసరాజు గారి కూతురు సత్యవతి కనపడిందిట. ఆవిడ శరీరం నుంచి వస్తున్నది పరమ పరిమళ మిళితం, ఆహ్లాదకరమైన వాసన వస్తుందన్నమాట. ఆశ్చర్యపోయి అట్రాక్ట్ అయిపోయాడు చూశాట. పడవ దగ్గరికి వెళ్ళి చూశాడు, ఎక్కడి నుంచో సువాసన వస్తుందని వెళ్ళిన ఈయనకి ఆ పడవ మీద నుంచి వస్తుంది వాసన అని తెలిసింది. ఎవరి దగ్గర నుంచి వస్తుంది అని చూస్తే ఈ సత్యవతి దగ్గర నుంచి వస్తుంది. ఆశ్చర్యపోయి ఆహా సత్యవతి అనుకున్నాడు. అందం, అందానికంటే మించిన పరిమళం, ఇవన్నీ చూసి మురిసిపోయాడు. బంగారం నుంచి సువాసన వస్తే ఆ బంగారాన్ని ఎవడో వదిలిపెడతాడా? అలా ఉంది అప్పుడు ఆవిడ. మతిపోయింది సుందరీమణి, ఆగలేను, నువ్వు నా భార్యవి కావాలని చేయిపుచ్చుకున్నట్టు. అనేసరికి ఆవిడ, లేదండి మా నాన్నగారిని అడగాలండి, నాకు ఈ బాడీ ఇచ్చిన మా డాడీ ఒక ఆయన ఉన్నాడండి, అంచేత మీరు ఆయన్ని అడగాలంట. సరే ఈయన పరిగెత్తుకుంటూ వచ్చేశాడు. ఓ దాసరాజా, నువ్వు నా దగ్గర పనిచేసి ఒక సామాన్యమైన పల్లెరాజువి, మా చక్రవర్తిని అడుగుతున్నాను, దిగి వచ్చి అడుగుతున్నాను, నువ్వు నాకు మామవి కావాలి, నీ పుత్రికను నాకు దానం చేయన్నట్ట. ఆయనంత తెలివైన వాడు, ఏమయ్యో నీకు పెళ్ళైపోయింది ఆల్రెడీ, కొడుకున్నాడు, ఇప్పుడేమో ఆ పెద్ద పెళ్ళం వెళ్ళిపోయింది కదా అని రెండో పెళ్లి చేసుకుంటే కాదని నేను అన్నో, కానీ నా కూతురు నీకు పట్టమహిషి అలా అవుతుందన్నట్ట, నేను నీ కూతురు పట్టమహిషిని చేసేస్తున్నాను అని అడిగాను. పట్టమహిషిని అంటే చేస్తావు కానీ రేపు పొద్దున్న నా కూతురికి పుట్టే బిడ్డలకి నువ్వు రాజ్యం ఎక్కడిస్తావు? నీకు ఆల్రెడీ కొడుకున్నాడు కదా, వాడికే రాజ్యం ఇస్తావు కదా అన్నట్టు. అవును, మరి పెద్ద కొడుకు రాజ్యం ఒక నీ కూతురికి ఎలా ఇస్తాను అని ఏడుపుకుంటూ వెనక్కి వచ్చేశాడు. నా కూతురికి పుట్టేవాడికి రాజ్యం ఇస్తేనే నేను నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానన్నాడు వాడు. అది కుదరదు, మరి భీష్ముడు ఉన్నాడు కదా, మరి భీష్ముడు పైగా పెద్ద కొడుకు, అందంగా ఉన్నవాడు, బలమైన వాడు, మహాత్ముడు, అందుకని ఏం చీరాకి ఇంటికి వచ్చి ముసుగు పెట్టుకున్నట్ట. చింతాక్రాంతుడైపోయాట పాపం ఆయన. చూసారా మనస్సు అలా ఉంటుంది, దురదృష్టం. ముసుగేసుకు పడుకున్నాడు. వేటకి వెళ్ళొచ్చినప్పటి నుంచి తండ్రి నోరు విప్పడు మాట్లాడు, అందుకని ఆయన ఏదో జరిగింది అనుకున్నాడు భీష్ముడు. మంత్రుల్ని తెలుసుకోమన్నట్ట, మంత్రులు విషయం తెలుసుకుని చెప్పారు. వెంటనే భీష్ముడు తండ్రి కోరిక తీర్చకపోతే ఎలాగా అనుకుని పరిగెత్తుకు వచ్చేశాడట. తండ్రికి మించిన దైవం లేదు. అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ అని తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి, నలుగురు దేవతలన్నారు. జనక భుజావనీజముల చల్లని నీడవశిల్చియుననే ననుపమ భోగ భాగ్య మహిమాన్వితుడల్చు తలల్చువాడా. ఆ అనుపమ భోగ భాగ్య మహిమాన్విత జీవితమిట్టులక్కట తనియక తనియక ఏల పాడువడే తత్పరతం వెస చింత తీర్పగా జనియదనే నరణ్యమునకు అనుకున్నాడు ఆయన. తండ్రి అనేవాడు ఒక గొప్ప వృక్షం. ఆ వృక్షం యొక్క చల్లని నీడలో హాయిగా నివసించేవాడు అదృష్టవంతుడు అనుకున్నాను. అటువంటిది నా తండ్రి చింతాక్రాంతుడై ఆ ఆనందానికి దూరమైపోతే కొడుకునైన నేను ఎలా తట్టుకోగలను, తల్లడిల్లిపోతున్నాను. నా తండ్రికి మళ్ళీ ఆనందం నింపాలి, ఆయన హృదయంలో బ్రహ్మానందం ఉంచాలి, తండ్రి కోరిక తీర్చాలి. తల్లిని తండ్రిని ఎవడు సక్రమంగా చూడడో అటువంటి పుత్రుడు పుట్టినా పుట్టనట్టే అనుకుని వెంటనే రథం తీసుకుని మంత్రుల్ని తీసుకుని పరిగెత్తుకుని పల్లెకు వెళ్ళిపోయాడు దాసిరాజు దగ్గరికి. దాసిరాజు యువరాజుకి సుస్వాగతం చెప్పాడు, కాళ్ళు కడిగాడు, నీళ్ళిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఏం యువరాజా, కాకితో కౌరంపితే నేనే రాకపోదునా అంటే కాకులు దొరక్క నేనే వచ్చానయ్యా, ఒక కార్యం చేసి పెట్టాలన్నట. ఏమిటది? నీకు తెలియనిదేం కాదు, నా తండ్రి ఇక్కడికి వచ్చాడు, నా తండ్రికి భార్యగా నీ కుమార్తెనిచ్చి నాకు తల్లిని అనుగ్రహించు, నాకు తల్లి కావాలన్నట. మహాత్మా, నీ తండ్రికి ఏం చెప్పానో అదే నీకు చెబుతున్నాను. మా అమ్మాయి నీకు తల్లి అవ్వడానికి నాకేం అభ్యంతరంలా, కానీ రేపు పొద్దున్న మా అమ్మాయికి సంతానం కలిగాక వాళ్ళకి పట్టాభిషేకం చేయకం, మీ నాన్నగారు నీకే పట్టాభిషేకం చేస్తాడు, నాకు అది ఇష్టం లేదు, నా కూతురికి పుట్టే వాళ్ళకే రాజ్యార్హత కావాలి అన్నట్ట. ఇదే నీకు మాట ఇస్తున్నాను, నేను రాజ్యాన్ని వదిలేస్తున్నాను, నీకు అభయం ఇస్తున్నాను, ఇప్పుడు నా తల్లికి జన్మించే సంతానానికే ఈ రాజ్యం త్యాగం చేసేస్తాను అన్నట్ట. అబ్బా ఆశ దోశ అప్పడం కూడా అన్నట్ట. ఆయన వాడెంత దుర్మార్గుడు, ఎంత తెలివైన పిండం, నువ్వు మంచివాడివి, రాజ్యాన్ని వదిలేవు, రేపు పొద్దున నీకు పెళ్ళవుతుంది, మహావీరుడు వినువు, ఆ జగత్తే ప్రశంసిస్తోంది, ఇటువంటి నీ వీరుడికి పుట్టేవాడు ఇంకా వీరుడయ్యి ఉండొచ్చు, వాళ్ళు ఊరుకుంటారా, మా నాన్నను మోసం చేసి రాజ్యం లాక్కుంటారా అని నా కూతురు సంతానాన్ని చావబట్టి చెవులు మూసి వెళ్ళి రాజ్యం లాక్కోవచ్చు, అప్పుడు తగాదాలు, కోర్టులు, గొడవలు ఇవన్నీ ఎవడపడతాడు నాయనో అన్నట్ట. అదే అని నీ అనుమానం, ఇదే నా శపథం. సూర్య చంద్రులు యనుడు సమస్తమైన దిక్కులు దిక్పాలకులు అందరూ వింటూ ఉండగా సాక్ష్యంగా చెబుతున్నాను, ఈ క్షణం నుంచి నేను చచ్చేదాకా బ్రహ్మచారిని, ఆజన్మ బ్రహ్మచారిని అయ్యి ఉంటాను, పెళ్లి చేసుకుని శపథం చేసేసాడు. ఇంకేముంది నీకు అడ్డం ఆటంకం చేసేసి అన్నట్ట. ఆకాశం నుంచి దేవతలు దుందుబులు రోగించి పుష్పవర్షం కురిపించారట. కుసుమైహి వర్షైహి స్తూయమానాత్మ, వాళ్ళందరి చేత స్తుతింపబడుతూ పుష్పవర్షాలు కురిపించారు. వాళ్ళంతా అంత గొప్పవాడయ్యాడు. అత్యద్భుతం ప్రతిజ్ఞ, భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అన్నారు దేవతలు. అప్పటి నుంచి భీష్ముడయ్యాడు, భయంకర ప్రతిజ్ఞ చేశాడు ఈయన. మాట్లా చచ్చేదాకా తండ్రి కోసం, తండ్రికి రెండో పెళ్లి చేయడానికి అసలు శాశ్వతంగా పెళ్లే చేసుకోనని వరం ఇచ్చాడు ఆయన, ప్రతిజ్ఞ చేశాడు అని ప్రశంసించారు. బహుధా ప్రశంసించారు వారంతా, దేవతలంతా. ఆ దేవతల వల్ల భీష్ముడు అనే పేరు పొందాడు ఆయన. వెంటనే ఆమెను తీసేసుకొచ్చేసాడు. దాశరథు కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా క్షమించు, నా కూతురు మీద ప్రేమ కొద్దీ స్వార్థం కొద్దీ ఇది చేశానంటే ఏం చేసినా నా తండ్రి కావాలి నాకు ముఖ్యం అని ఆ తల్లికి నమస్కరించి రథంలో ఎక్కించి తీసుకొచ్చి తండ్రికి అప్పగించి పెళ్లి చేసేసాట. మతిపోయింది ఆ తండ్రికి, కళ్ళమట నీళ్లు వచ్చాయి. నాయన ఇటువంటి వరం ఎవరు తండ్రికి ఎవరు, ఈ క్షణమే నీకు ఒక వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద వరణం, నువ్వు కోరుకుంటే చావు వస్తుంది లేకపోతే నీకు చావు రాదు అని వరం ఇచ్చాట తండ్రికి, తండ్రి కొడుక్కి. ఆ విధంగా భీష్ముడయ్యాడు ఆయన. ఈ సత్యవతి శంతన మహారాజు గారికి భార్య అయింది. అచ్చోద ఈ విషయం మర్చిపోకూడదు, ఇదంతా ఫ్లాష్ బ్యాక్ అయితే ఈవిడ పితృదేవతల కూతురు పూర్వం. ఆవిడ కర్మ గాలి భూలోకంలో ఇన్ని రకాల విచిత్రాలు పొందవలసి వచ్చిందిట. ఈ సత్యవతిని శంతన మహారాజు గారు వివాహం చేసుకున్నాక ఆయనకి ఇద్దరు కొడుకులు పుట్టారు. చిత్రాంగదుడు అని మొదటి కొడుకు పేరెట్టారు, తర్వాత విచిత్ర వీరుడు అని పేరెట్టారు. పెళ్ళైన మూడేళ్లు తిరగకుండా రాజుగారు గుండెపోటు చచ్చిపోయాడు. చూసారా, ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనా తప్పదన్నా. మనం అనుకుంటాం నవ్వుతూ ఏదో పని చేసేస్తా, చేసేటప్పుడు ఆలోచించ వెనక ముందు, తర్వాత వెనక్కి వచ్చాక తెలుస్తుందన్నమాట. అర్రే ఆనాడు ఎంత పొరపాటు చేశాను అనుకుంటే ఇప్పుడు సరిదిద్దు కూడా అనుకూడదు, అయిపోయింది అక్కడికి.